ప్రేయర్ ఆఫ్ ఫర్గివ్నెస్, క్షమాపణ ప్రార్థన. క్షమాపణ ప్రార్థన ఒక విలువ కలిగిన బహుమానం. జీవితంలో ఏదో ఒక చోట ఈ క్షమాపణ ప్రార్థనను మనమందరము వెతుకుతూ ఉన్నాం. క్షమాపణ అనేది విలువ కలిగిన బహుమానం. దానిని సులభముగా సంపాదించుకోలేం, సులభముగా ఇవ్వలేము కూడా. క్షమాపణ అనేది జీవితానికి అవసరమైనది. అది గత తప్పిదాల నుండి మనకు విడుదలనిస్తూ ఉంది. క్షమించుట కొరకే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి మానవాళి కొరకు మరణించాడు. క్షమాపణ ప్రార్థన యేసుక్రీస్తు ద్వారా సాధ్యమైంది. క్షమాపణ ప్రార్థన అనేది దేవుని కొరకు అర్పింపబడిన ప్రార్థన. ప్రత్యక్షంగా మనం ఒకరినొకరు బాధ పెట్టినప్పటికీ మన యొక్క అపరాధములన్నీ చివరికి దేవుణ్ణి బాధిస్తూ ఉన్నాయి. ఇది ఎలా సాధ్యం అని మీరు అనుకోవచ్చు, ఆశ్చర్యపోవచ్చు. విశ్వాసమును చేసిన సర్వశక్తివంతుడైన సృష్టికర్తను మన యొక్క తప్పిదాలు ఎలా బాధిస్తాయి, వాటి గురించి దేవుడు పట్టించుకుంటాడా అని మనం ఆలోచించవచ్చు. ఆదికాండం 6:5-6 మానవులు ఒకరి పట్ల ఒకరు చేసిన తప్పిదములన్నిటి ద్వారా దేవుడు ఎలా సంతాపపడ్డాడో మనం చూడగలం. ఇలాగూ రాయబడి ఉన్నది, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకున్నని రాయబడి ఉన్నది. అన్నీ తెలిసిన వాడిగా చెడుతనము అనే ఆలోచన బట్టి కూడా దేవుడు సంతాపపడుతూ ఉన్నాడు. అయితే చివరికి క్షమాపణ కూడా దేవుని దగ్గర నుండే రావాలి. ఏది ఏమైనప్పటికీ తన యొక్క న్యాయమును బట్టి క్షమాపణ అనేది ఉచితముగా ఇచ్చేది కాదు. దేవుడు నీతిమంతుడైన తీర్పరి కాబట్టి ప్రతి తప్పిదము కూడా లెక్క చెప్పబడాలి. మన స్థానంలో కల్వరి దగ్గర సిలువ మీద యేసుక్రీస్తు మరణించాడు కాబట్టి బహుశా మన పాపములు క్షమింపబడవచ్చు. ఆయన శ్రమ మన అపరాధములకు తగిన మూల్యము చెల్లించింది. మత్తయి సువార్త 26:28 ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అని వ్రాయబడి ఉన్నది. ఆయన ప్రేమలో మన మనస్సాక్షి అవమానము నుండి మరియు తీర్పు నుండి విడుదల పొందాలని దేవునికి తెలుసు. పాపక్షమాపణ అనేది మనకు గొప్ప అవసరత అని ఆయనకు తెలుసు. ప్రేమ యొక్క చివరి కార్యంలో మన యొక్క తప్పిదములను బట్టి దేవుడు శ్రమను అనుభవించడం మాత్రమే కాదు, దాని యొక్క పర్యవసనములను కూడా బాధగా అనుభవించాడు. తద్వారా మనము పాపము చేసినప్పుడల్లా మనకు క్షమాపణ దయచేయబడుతుంది. అయితే మనము చేయాల్సిందల్లా క్షమాపణ అనే ఆయన యొక్క ఉచిత బహుమానమును అంగీకరించడమే. క్షమాపణ ప్రార్థన. క్షమాపణ కొరకు దేవుణ్ణి అడగండి. బాధింపబడిన ఆత్మను ఓదార్చడానికి క్షమాపణ ప్రార్థన కోసం ఈ వెబ్ పేజీలో చూసి బహుశా మీరు పొరపడి ఉండవచ్చు, లేక మిమ్మల్ని తీవ్రంగా బాధ పెట్టిన మరొకరిని క్షమించడానికి మీరు కష్టపడుతున్నారేమో. యేసుక్రీస్తును తన ప్రభువుగా మరియు రక్షకునిగా అంగీకరించిన వారికందరికీ క్షమాపణ ఉచితముగా ఇవ్వబడింది. మన తప్పులను మనం గుర్తించి క్షమాపణ అడిగినట్లయితే ప్రశ్నలేమీ అడగకుండా దేవుడు మనలను క్షమిస్తాడు. 1 యోహాను 1:9 మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అని వ్రాయబడి ఉన్నది. స్వభావరీత్యా మనం యేసుక్రీస్తును తృణీకరిస్తే క్షమాపణ అనే దేవుని బహుమానమును మనం తృణీకరించినట్లే. నిజానికి దేవునితో సమాధాన పడుటకు మనకు ఇష్టం లేదని చెప్తున్నాం. 1 యోహాను 1:10 దేవుని నుండి క్షమాపణ అంగీకరించకపోవడం మన యొక్క వ్యక్తిగత స్వతంత్రత అయినప్పటికీ ఈ జీవితం యొక్క ముగింపులో మనము చేసిన పాపములన్నిటికీ మనము లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాం. నీతో సమాధాన పడాలి అనేది దేవుని యొక్క ప్రగాఢమైన కోరిక. 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అని వ్రాయబడి ఉన్నది. నిజముగా క్షమించబడాలని నీవు ఆశపడినట్లయితే యేసు ఏమి చెప్పాడో దాని గురించి ఆలోచించు, మరియు నిజాయితీగా ఆయనను ప్రభువుగా మరియు రక్షకునిగా అంగీకరించు. తద్వారా నీవు క్షమింపబడతావు మరియు నీ జీవితంలో మార్పుతో కూడిన పనిని దేవుడు ప్రారంభిస్తాడు. క్షమాపణ ప్రార్థన నూతన జీవితమును పొందుకుంటూ ఉంది. క్షమాపణ ప్రార్థన మనకు ఒక నూతన నిరీక్షణను మరియు నూతన ప్రారంభాన్ని ఇస్తూ ఉంది. మన పాపములన్నీ దేవునిచే తుడిచివేయబడతాయి. ఎబ్రీలకు రాసిన పత్రిక 8:12 దేవుడు ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనను అని వ్రాయబడి ఉన్నది. నీవు పాపివని నీవు అర్థం చేసుకున్నట్లయితే మరియు పాపములను విమోచించడానికి వచ్చిన ఒకే ఒక వ్యక్తి యేసు క్రీస్తు అని నీవు విశ్వసించినట్లయితే ఖచ్చితముగా క్షమాపణ ప్రార్థనను నీవు అర్థం చేసుకుంటావు. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ఈ ప్రార్థనను చేయటానికి నీవు సిద్ధముగా ఉన్నావా? దేవుని యొక్క బహుమానముగా ఇవ్వబడిన ఆయన కుమారుడైన యేసు క్రీస్తును స్వీకరించడానికి నీవు సిద్ధముగా ఉన్నావా? అలా అయితే యేసుక్రీస్తునందు విశ్వాసముంచు, నీ పాపములకు మారు మనసు పొందు మరియు ఆయనను ప్రభువుగా చేసుకుని మిగిలిన నీ జీవితం అంతా ఆయనకు అప్పగించు. తండ్రి, నేను నీ ఆజ్ఞలను పాటించలేదు మరియు నా యొక్క పాపములు నీ నుండి నన్ను దూరపరిచాయని నేను తెలుసుకున్నాను. నేను నిజముగా పశ్చాత్తాపడుతున్నాను మరియు నా పాత పాపపు జీవితము నుండి మరలుకొని నీ వైపుకు తిరగాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి నన్ను క్షమించు, మరలా పాపము చేయకుండా ఉండుటకు నాకు సహాయము చేయము. నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నా పాపముల కొరకు మరణించి మృతులలో నుండి తిరిగి లేచాడని, ఆయన జీవిస్తున్నాడని మరియు నా ప్రార్థన వింటున్నాడని నేను విశ్వసిస్తూ ఉన్నాను. నా జీవితమునకు ప్రభువుగా ఉండమని, ఈరోజు నుండి నా హృదయములో పరిపాలించమని యేసును ఆహ్వానిస్తూ ఉన్నాను. నీకు విధేయత చూపించేలా నాకు సహాయము చేయుటకు నీ యొక్క పరిశుద్ధాత్మను పంపము మరియు మిగిలిన నా జీవితమంతా నీ చిత్త ప్రకారము చేయుటకు నీ పరిశుద్ధాత్మ సహాయము నాకు చేయము. నీ పరిశుద్ధాత్మను పంపము. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. అపొస్తల కార్యములు 2:38 ఇలాగు వ్రాయబడి ఉన్నది, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురని వ్రాయబడి ఉన్నది. ఈ రోజున యేసుక్రీస్తును స్వీకరించటానికి నీవు నిర్ణయించుకున్నట్లయితే దేవుని యొక్క కుటుంబంలోనికి నీకు స్వాగతం. ఇప్పుడు ఆయనను దగ్గరగా సమీపించే కొలది కొన్ని నిర్ణయాలను పాటించమని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. మొదటిది, క్రీస్తు ద్వారా ఆజ్ఞాపింపబడిన ప్రకారము బాప్తీస్మము పొందాలి. రెండవది, క్రీస్తునందు నీ యొక్క నూతన విశ్వాసమును గుర్చి ఇతరులకు ప్రకటించాలి. మూడవది, దేవునితో సమయాన్ని గడపాలి. ప్రతిరోజు దేవునికి ప్రార్థించటం మరియు ఆయన వాక్యమును చదవడం అలవాటుగా చేసుకోవాలి. నీ విశ్వాసాన్ని వృద్ధి పొందించుకుని మరియు బైబిల్ను అర్థం చేసుకున్నట్టుకు సహాయము చేయమని దేవునిని అడగాలి. నాలుగవది, యేసును వెంబడించే ఇతరులతో సహవాసం కలిగి ఉండాలి. నీ ప్రశ్నలకు సమాధానం చెప్పి నిన్ను బలపరిచే విశ్వాస సంబంధమైన స్నేహితుల సమూహంతో సంబంధము కలిగి ఉండాలి. ఐదవది, దేవుణ్ణి నీవు ఎక్కడ ఆరాధించగలవో ఆ స్థానిక సంఘాన్ని కనుగొని అక్కడికి వెళ్ళాలి. ఈ రోజున యేసు యొక్క అనుచరుడుగా మారతావా? నీ సమాధానం అవునా కాదా చెప్పాలి. మీ సమాధానం అవునా కాదా చెప్పండి. నీవు ఇంతకుముందే యేసు యొక్క అనుచరుడుగా ఉన్నావా? అయినను నీవేమి ఆలోచిస్తున్నావు? మనమందరము పాపము చేసి దేవుని తీర్పును కోరుకుంటున్నాం. తండ్రి అయిన దేవుడు తన అద్వితీయ కుమారుని ఈ లోకంలోనికి పంపి ఆయన యందు విశ్వాసముంచు వారిని ఆ తీర్పు నుండి, ఆ ఉగ్రత నుండి తప్పించాడు. యేసుక్రీస్తు సృష్టికర్త మరియు నిత్యుడగు దేవుని కుమారుడు పాపం లేని జీవితమును జీవించాడు. మనలను ప్రేమించి మన పాపముల కొరకు మరణించాడు. మనము పొందవలసిన శిక్షను ఆయన భరించాడు, పాతి పెట్టబడ్డాడు, మరియు లేఖనానుసారముగా మృతుల్లో నుండి తిరిగి లేపబడ్డాడు. ఈ సత్యాన్ని నమ్మి నిజముగా నీ హృదయంలో విశ్వసించి యేసుక్రీస్తును మాత్రమే నీ రక్షకునిగా స్వీకరించి యేసుక్రీస్తు ప్రభు అని నీవు ప్రకటించినట్లయితే నీవు రక్షింపబడతావు, మరియు తీర్పు నుండి తప్పింపబడి పరలోకములో దేవునితో నిత్యత్వమును గడుపుతావు. దీనికి నీ స్పందన ఏమిటి? అవును, ఈ రోజున యేసును వెంబడించడానికి నేను తీర్మానము తీసుకున్నాను. అవును, నేను యేసును ఇంతకుముందు నుండి వెంబడిస్తూ ఉన్నాను. నాకు ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి.